దినత్రయం శుచిర్భూత్వ పూజయత్వ జనార్దనం. మూడు రోజులు ఇక్కడ నీళ్లలో స్నానం చేసి కాని లేక ఆ నీళ్లు శిరస్సును చల్లుకుని కాని పూర్తిగా కాళ్ళు అందులో ముంచి కాని ఆ తర్వాత భగవంతుణ్ణి పూజిస్తే వాడు సాధువులైపోతారు. మూడు దినములు అన్నాడు, మూడు దినముల పాటు అలకనందులో స్నానం చేసే నారాయణుణ్ణి పూజిస్తే అంతకంటే సాధు పురుషుడు మరొకడు ఉండడు. వీలుంటే ఒంటిపోటే భోంచేయాలి అక్కడ, అంతకంటే ఎక్కడ తినలేరు కూడా. ఆ చలికి పెద్ద ఆకలి ఉండదు, టీలు తాగేస్తారు కానీ వేడి వేడి టీలు కాలు తాగుతారు కానీ అన్నం ఎక్కువ తినలేరు కదా, ఎలాగో అన్నం ఉడకదు తక్కువ. ఎక్కువగా అక్కడ చపాతీలే తింటారు. ఏదో కొంచెం లఘువుగా ఆహారం తీసుకుని నారాయణ స్మరణము చేసుకుంటూ మూడు దినములు అక్కడ ఆ అలకనందలో స్నానము చేసిన వాళ్ళు సిద్ధులను చూస్తారని చెప్పాడండి. సిద్ధాన్ మళ్ళీ చూడండి ఒకసారి, సిద్ధాన్ పశ్యంతి సాధవః. అక్కడ ఇలా స్నానం చేసి నారాయణుడిని పూజించిన వాళ్ళు సాధువులే, వాళ్ళు ఎవరిని చూస్తారు? సిద్ధాన్ సిద్ధులను పశ్యంతి చూస్తారు, సిద్ధులను చూస్తారు. సిద్ధులు కనపడని మీకు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు మారు వేషాల్లో తిరుగుతారు, వాళ్ళ దగ్గర మహామహిమలు ఉంటాయి, పిచ్చి వాళ్ళల్లో ఉంటారు, ఒక్కోసారి గంజాయి తాగుతున్నట్టు కనపడతారు, బీడీలు కాలుస్తున్నట్టు కనపడతారు, బోడి వాళ్ళల్లా కనపడతారు. అటువంటి వాళ్ళ మహిమల్ని మనం గుర్తించలేము. ఎవడు నిజమైన సాధువు ఎవడు కాదో మనకి ఏం తెలుస్తుందండి? తెగ తినేసి ఇంత పొట్టేసుకున్నటువంటి భ్రమణానందలు చాలామంది ఉండొచ్చు, కానీ అక్కడ అలాంటి వాళ్ళు ఉండరు. బక్క చిక్కిపోయిన శరీరములతో విచిత్రాకారాలతో కనపడతారు ఆ మహానుభావులు. వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ అనుగ్రహం పొందితేనే భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడు సాధువుల రూపంలో సిద్ధుల రూపంలో మనల్ని అనుగ్రహిస్తాడు. అక్కడ తపస్సు చేయాలనుకున్న వాళ్ళు ముందు సిద్ధుల యొక్క కటాక్షం పొందాలి. ఆ సిద్ధుల కటాక్షం పొందాలంటే మూడు దినముల పాటు బదరికలో ఉండాలట, మూడు రోజులు తప్పనిసరిగా అలకనందలో స్నానం చేయాలన్నారు. మరీ స్నానం చేస్తే ప్రాణం పోయే స్థితి ఉంటే నెత్తిన నీళ్లు చల్లుకుంటే అది కూడా పవిత్రతే అన్నారు. శిరస్సున జలం చల్లుకుంటే చల్లన్నట్టుగా బిందువు పూర్తిగా కాళ్ళు కడుక్కుని నీళ్లు చల్లుకుని ఆ తర్వాత నారాయణ స్మరణ చేసుకుంటూ నారాయణుడిని పూజించి మీకు ఇష్టం వచ్చిన ఒక చోట కూర్చోండి, అక్కడ ఏవో గది తీసుకోండి అద్దెకి, లేదా ఒక స్థలం చూసుకోండి, ఒక గుడిసె చూసుకోండి, కొండగుహ చూసుకోండి. మొత్తం మీద మూడు దినములు మాత్రం విడిచిపెట్టకుండా నారాయణ స్మరణం చెయ్యాలి. ఆహారం లఘువుగా తినాలి, ఎక్కువ తినకూడదట. అధిక ఆహారం తీసుకుంటే బదరీక్షేత్రంలో తపస్సు సాగదు. శరీరం నిలబడడానికి తక్కువగా తిని జపం చేస్తే మాత్రం అటువంటి వాడు సిద్ధులను చూస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చపలత్వం లేకుండా చేస్తారు. మన మనస్సుకి చపలత్వం ఉంటుందని చెప్పాను కదా, నిలకడగా ఉండదు మన మనస్సు. ఈ క్షణంలో ఎక్కడ ఉంటూ ఉంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నమాట. మరికొంతమందికి ఏమనిపిస్తుంది, ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను రోజులాగే ఈరోజు కూడా వంట చేయాలి, ఈ ఒక్కరోజుకి వంట చేసే బదులుగా భగవంతుడు ఆవిడ చేత చేస్తే బాగుండు, నా జీవితంలో పెళ్ళయ్యాక ఏనాడు నేను తప్ప ఆవిడ వంట చేయలేదు అని ఈ పూట అనిపించవచ్చు. ఒక్కోసారి ఈ పూటన్న ఆవిడ నా కోసం వంట చేసి పెడితే బాగుండు, ఇలా ఎన్ని రకాల ఆలోచనలు అప్పుడే వస్తాయి మా ఇద్దరు కూడా. గురువుగారి దగ్గర యాపిల్స్ ఉన్నాయి, ఎప్పుడు అరటిపండే చేతులు పెడుతున్నాడు ప్రసాదంగా, ఈ యాపిల్ పెడితే బాగుండు అనుకున్నట్టు కుర్రాడు. ఎంతసేపు పడితే యాపిల్ మీద దృష్టి. ఇంకొక పిల్ల అంది, గురువుగారు ఎప్పుడు మీరు యాపిల్లే ఇస్తున్నారు, ఎప్పుడు యాపిల్సేనా, దానిమ్మకాయ ఎవరా, ఇలాగే ఉందండి బాబు. బెంగుళూరులో చాలా కాలం క్రితం నా కర్మయోగం వల్ల రోజు యాపిల్స్ ఇస్తుందంట, ఎప్పుడు యాపిల్సేనా అంది ఇలా చెయ్యట్టి, అంటే రోజు వస్తుందన్నమాట ఇలాంటిది. ఈ పిల్లలు మాట్లాడనుకుంటాం అమ్మో వాళ్ళకి చాలా తెలివితే అట్లా ఉంటాయి. అప్పుడు నేను ఇంకా నవ్వుకోలేక నాకేం తెలిసి ఎదురుకుండా ఉన్న యాపిల్ చేతిలో పెట్టాను, ఓసి ప్యూపిల్ నీకు కావాలా యాపిల్ వద్దా యాపిల్ అని అప్పుడు వెంటనే దానిమ్మకాయ పెట్టానండి. దానిమ్మకాయ పెట్టడం కాదు, నాకు మొత్తం తలంతా తిరిగిపోయింది బుర్ర. కాబట్టి పురాణం వినే వాళ్ళల్లో కొంతమంది దృష్టి అలా ఉంటుందండి. నాకు ఎప్పటికీ ఆ బెంగళూరులో ఓపెన్ చేసి మర్చిపోయాను. మల్లేశ్వరంలో తంగిరాల సుబ్బారావు గారు చెప్పించిన పురాణం అనమాట. అన్నపిల్ల ఇప్పుడు బాగా చదువుకుంటుంది అనమాట, పై పెద్దదైంది కొంచెం, కానీ అప్పట్లో నాకు బాగా గుర్తు ఏంటంటే బహుశా అది 2010 ఇంకా అంత ముందో కానీ, ఎప్పుడు యాపిల్ ఇస్తావా అని, ఇస్తారా కూడా కాదు ఇస్తావా అని. కాబట్టి ఈ పురాణం వింటున్నంతసేపు మన దృష్టి దీని మీద లగ్నమై ఉండదు, కానీ అక్కడ ఉన్నప్పుడు మనం మూడు రోజుల పాటు భగవంతుడిని అలా ధ్యానం చేస్తే చపలమైన బుద్ధి కలిగినటువంటి వాడు నిశ్చపలత్వం పొందుతాడు, అంటే మనస్సు నిలబడుతుంది. ఏతత్ర చపలాస్తత్యన్నవదంతి చలోలుపాహ. ఎంత గొప్ప విషయం అండి. ఆ సాధన వల్ల లాభాలు ఏమిటి? కొందరు చపలత్వంతో ఉంటారు, కొందరు ఎప్పుడూ నిజం పలకరు. నా వదంతి తథ్యం, తథ్యం అంటే సత్యం, సత్యం పలకరు కొందరు. కొందరు లోలుపాహ లోలత్వం కలిగి ఉంటారు, రకరకాల వస్తు వ్యామోహాలు అన్నమాట. కొందరికేమో స్మార్ట్ ఫోన్ వ్యామోహం, కొందరికి కారు వ్యామోహం, కొందరికి కొంప వ్యామోహం, కొందరికి పెళ్ళం వ్యామోహం, ఇలా రకరకాల వ్యామోహాలు లేకుండా ఎందుకంటే ఆ లోలత్వంలో ఉంటూ ఉంటారు కొంతమంది. ఏదో మీలాంటి వాళ్ళకి పురాణ వ్యామోహం, పురాణ లోలత్వం మంచిది అనుకోండి. పరిహాస పరద్రవ్య పరస్త్రీ కపటాగ్రహ, కొంతమంది ఎంతసేపు అన్ని విషయాల్లోనూ వేళాకోళమే, వాడికి దేవుడి మీద భక్తి ఉండదు. నారాయణ స్మరణ చేయంటే నారాయణ ఎందుకనాలి, నారా అనకూడదా అని వేళాకోళం చేస్తాడు. ఈ పూట ఉపవాసం ఉండంటే ఉపవాసం ఎందుకని వేళాకోళం చేస్తాడు. దద్యోధనం దేవుడికి నివేదన చేయంటే దద్యోధనం కావాల్సి వచ్చింది, దేవుడికి పెరుగన్నం తప్ప పులిసన్నం పడదా అంటాడు. ఇలా వేళాకోళం చేసే దిక్మాలలు ఉంటారు కొంతమంది, నవరంధ్రాలు టీవీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరికొంతమంది ఎంతసేపు పరుల ద్రవ్యం అపహరిస్తారు. మరికొంతమంది కపటమైనటువంటి చూపులు కలిగి ఉంటారు, వాళ్ళ చూపుల్లో ఎక్కడ పవిత్రత ఉండదు, ఎంతసేపు మోసమే. అలా ఎదురుగుండా చూశాడా అవతల వాడి జేబులోంచి ఏముందో చూసేస్తాడు అనమాట, ఆ జేబులోంచి ఏంది లాగేద్దామో చూస్తాడు. కొంతమంది చూపుల్లో ఇతరుల దగ్గర నుంచి ఏం అపహరించాలా అనే ఒక భయంకరమైన చూపే ఉంటుంది, మంచి చూపు ఉండదు. మా చిన్నప్పుడు మాస్టర్ ఉండేవాడు ఉండయి, చాలా కాలం క్రితం మాట, నా చిన్నప్పుడు అంటే నేను 4వ తరగతి చదువుతున్న రోజుల్లో, ఆయన వస్తున్నారంటే అందరికీ భయమే. ఆయన రావడంతో పక్క టీచర్ యొక్క బుధమే చేసి ఉఫ్ అనేవాడు జేబు దగ్గర, ఇక్కడ పైన జేబు ఉంటుంది కదా ఉఫ్ అనగానే అవుతుంది జేబులో తెరుచుకుంటుంది, తెరుచుకోగానే అందులో ఏముందో లెక్కెట్టేసి ఈ పూట విడి దగ్గర 10 రూపాయలు ఉంది 12 రూపాయలు ఉందని, మరే రారా అని తీసుకుపోయి కాఫీ హోటల్లో పట్టుకుపోయి ఈ మొత్తం జేబులో డబ్బులు అని క్షవరం చేసేవాడు. ఉఫ్ అని ఆ లోపల చూసేదే కానీ మనసు ఎంత ఉండేది కాదు, ఎందుకు ఉఫ్ అంటున్నాడో మాకు తర్వాత అర్థమైందనమాట. అప్పుడు పాప మాకు మంచి మనిషి ఒక ఆయన ఉండేవాడు, పల్లరామారావు గారిని, ఆయన చాలా మంచి మనిషి, ఆయన స్కూల్లో పనిచేసేవారు, మాకు టీచర్ కాదు కానీ ఆయన చాలా కాలం అందులో పనిచేశారు. ఆయన ఒరే ఆ దరిద్రుడు వస్తున్నాడు రా, ఉఫ్ఫని జేబులో కూతాడు రా, జేబులో ఉన్నది కనిపెడతాడు రా, అది క్షవరం చేస్తాడు రా, ఇక రేపటి నుంచి డబ్బులు వేసుకుని అవుతున్నాడు ఎవరు పాపం. ఇలాంటి మంచి మనుషుల్ని చూసాం, అలాంటి వాళ్ళని చూసాం. రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఏ లోకంలో ఉన్నారో కానీ ఆయన లేరని విన్నాను. వాళ్ళ పిల్లల్లో ఒక పిల్లవాడు నాకు మంచి మిత్రుడు కూడాను. ఆ పల్లరామారావు గారి కుటుంబం ఎప్పుడు అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, చాలా మంచి మనిషి. అప్పట్లో పల్లరామారావు గారు, కడియాల సుబ్బారావు గారు అని ఇద్దరు టీచర్స్ అనమాట. ఆ కుటుంబాలతో మాకు కొంచెం బాంధవ్యం లాంటిది ఉండేది, అంటే పక్క పక్కన ఉండేవాళ్ళం. వంటలు ఏదైనా పిండి వంటలు వండితే తప్పనిసరిగా మాకు పిల్లలకు పెట్టేవారు. అప్పట్లో అలాగ ఆత్మీయత్వం ఉండేవారండి. ఇప్పుడు అంత ఆత్మీయత పక్కవాడు ఎవడో తెలియదు. అపార్ట్మెంట్లో ఈ పక్క ఫ్లాట్లో వాడికి ఈ పక్క ఫ్లాట్లో వాడికి స్నేహం ఉండదు. ఆ పక్క ఫ్లాట్లో వాళ్ళేమో ఎండు చేపలు వండుకున్న వాసన నేను వచ్చింది మనకి అది వస్తుంది, ఇందులో వాడేమో పాయసం వండుకుంటాడు. ఈ పాయసం వాడు వాడిస్తే వాడు తింటాడు, కానీ ఆ ఎండు చేపలు కూడా ఈ పాయసం వాడు తినలేరు. అందువల్ల ఎవడికి ఎవడికి ఏ బంధం లేకుండా అయిపోయింది. కానీ పూర్వం చక్కగా ఒకళ్ళకొకళ్ళు స్నేహం చేసుకుంటూ ఉండేవారు. ఎందుకు అప్పుడప్పుడు అలా పాత గుర్తుకొచ్చిన రోజులు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళు నిష్కపటమూర్తులు కదా అనిపించేది అనమాట. అందువల్ల ఏమిటంటే పరుల ద్రవ్యం ఏదో రకంగా కనిపెట్టి తమ చూపులతోటి లాగాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మరికొంతమంది అశుభ్ర వస్త్రాలు ధరిస్తారట, మలచైలావృతాహ అంటే వాడు ఎప్పుడూ మంచి గొడ్లు కట్టడు. ఒక కుర్రగాడు వచ్చాడు, స్నానం చేసామంటే చేశానండి మొన్నే చేసేసానన్నాడు, మొన్నే చేసేసట స్నానం, గొడవ లేదు. అలాగే బట్టలు ఉతుక్కున్నామంటే ఉతికానండి మొన్న సోమవారం ఉతికానండి అన్నాడు. బట్టలు ఉతుక్కోవాలని కూడా తెలియదు కొంతమందికి, వాళ్ళని ఏమంటారు మల చేయిలావృతులు, మాసిపోయిన కట్టిన గొడ్లే కట్టేవాళ్ళు. సాధారణంగా పొద్దున్న కట్టుకున్న బనీను మధ్యాహ్నం కట్టుకుని నేను మళ్ళీ ఇప్పితే మళ్ళీ విడిచిపెడతాను, అది ఉడిచిపెట్టి మళ్ళీ ఇంకో బనీ వేసుకుంటాం. అలాగే ఈ కట్టినటువంటి బట్టలు ఎప్పటికప్పుడు ఉతకవలసిందే, ఇవన్న దీక్షావస్త్రాలాగా అదే బట్ట ఏడాది బాటు కడితే అవుతున్నది, అలా రోజు కడతారు అన్నమాట వాళ్ళు. 5 రోజులకోసారి 6 రోజులకోసారి 7వ రోజుకోసారి మర్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మల చైలావృతులు, అపవిత్ర వస్త్రాలు ధరించేవారు అంటారు. మరికొంతమంది ఉన్నారు వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎప్పుడూ శాంతం ఉండదు వాళ్ళకి, నిత్యం కోపమే. అన్నం తినవా, ఏ అన్నం తినపోతే సున్నం తినారా అంటాడు. మేస్టారు కులాసాగా ఉన్నారా, ఏ మేము కులాసాగలేంటా, నేను కులాసాగలేంటా, నేను కులాసాగలేంటా అంటాడు. ఇదో పిచ్చి మనుషులు కొంతమంది నిత్య అశాంతులు. అందుకని అశాంతాహ, తర్వాత కొందరు అశుచయ, ఎప్పుడు అశుచులు మానసికంగా కూడా. త్యక్త సత్క్రియాహ, మంచి పనులు ఎప్పుడూ చెయ్యరు, మంచి పనులు ఏనాడో విడిచిపెట్టేశారు. అసలు మంచి, వాట్ ఈజ్ మెంట్ బై మంచి అంటాడు. ముంచి అంతేగాని మంచి అనవసరం అంటాడు కొంతమంది. అటువంటి వాళ్ళు 3 దినములు అక్కడ భక్తి శ్రద్ధలతో అలకనందాస్నానము చేసి బదరీనారాయణుణ్ణి సేవిస్తే సిద్ధుల దర్శనంతో ఈ అపవిత్ర తొలగించుకుని పరమ పవిత్రులైపోతారు, శాంతులైపోతారు, స్వచ్ఛ ప్రవర్తకులు అవుతారు. అటువంటి వాళ్ళకి అసాధ్యం ఉండదన్నమాట. సిద్ధుల యొక్క అనుగ్రహం లభిస్తే ఇంకా వాళ్ళకి అసాధ్యం ఎక్కడ ఉంటుంది? ఒకప్పుడు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తాను మీకు. నేను అలా ఒకసారి హిమాలయాల్లో కేదారం దగ్గరికి వెళ్ళాను. తలుపులు వేసేస్తున్న సమయంలో ఎవరికి చెప్పకుండా చాలా ముందుకు వెళ్ళిపోయాను. అదో పెద్ద కథ అనుకోండి. అక్కడ ఒక మహాసాధు, ఒక సిద్ధుడు కనపడ్డాడు. ఆ సిద్ధుడు నాకు చిన్న మూలిక ఇచ్చాడు. ఈ మూలిక నాలిక మీద పెట్టుకున్నాడు. నాలికపై మూలిక పెట్టుకోగానే కొంచెం ఒక క్షణం దురద పెట్టినట్టు అయ్యింది. ఇంకా ఆ క్షణం నుంచి నా శరీరానికి చలి లేదు. ఆ భయంకరమైన హిమాలయాలలో చలి లేదండి, ఆకలి లేదు, దాహం లేదు. నా శరీరానికి కొండంత బలం వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, ఒక్క మాసం మాత్రమే ఎక్కడ ఉండు, తర్వాత ఎక్కడ ఉండకు, ఉంటే ఈ మూలిక యొక్క శక్తి పోతుంది, ఆ తర్వాత నువ్వు ఇంటికి పో అన్నాడు ఆయన. నేను అక్కడికి వెళ్ళాను. మాసం ఉన్న తర్వాత కూడా ఆ శక్తి పోతుందనే విషయం గుర్తున్నా ఇంకా నేను వెనక్కి వెళ్ళకూడదు, ఇక్కడే చచ్చిపోవాలి, అయితే భగవద్ దర్శనం అవ్వాలి, లేదా ఇక్కడే పోవాలి, అంతే తప్ప ఇంక ఇంటికి వెళ్ళకూడదని అక్కడ కూర్చున్నా. ఈ నెల్లాళ్ళు దాటగానే ఆ మూలిక శక్తి నశించింది. దాంతో కళ్ళు తిరిగిపోయాయి, శరీరం తూలిపోయింది, పక్కకు పడిపోయాను. మొండిగా అలాగే శివకేశవుల నామాలు తలుచుకుంటూ కూర్చున్నాను. యమధర్మరాజు కృత శివకేశవాష్టోత్తరం నాకు కంఠస్థం వచ్చు, అందుకని ఆ రెండు నామాలు చదువుకుంటూ ఉండేవాడిని. మీకు పురాణం చెప్పే యోగం ఉంది కదా, ఇంతలో మహానుభావుడు, దాదాపు 16-20 అడుగుల కంటే ఎత్తున్నటువంటి ఒక మహాత్ముడు, ఇంతని మేము చెప్పలేము ఎందుకంటే చిన్నపిల్లలం, అది ఎప్పటిదో ఒక మహాశరీరం ఉన్నటువంటి వాడు, జటాదోటాలు ధరించిన వాడు, జుట్టిలా చేత్తో పుచ్చుకుని అక్కడి నుంచి ఎక్కడి కేదారం దగ్గర మారుమూల హిమాలయ పర్వతం అక్కడి నుంచి తీసుకొచ్చి జోషిల్ మట్లో జనాలు ఉండే చోట పారవేసి, నువ్వు చచ్చిపోవాలన్నా సావనివ్వనరాయ్, ఇక్కడ చస్తే ఇప్పుడే మోక్షం పొందాం అనుకుంటున్నావేమో, ఇంకా నీకు కొంతకాలం పనులు ఉన్నాయి, ప్రస్తుతం అక్కడికి పో అని అక్కడ పారేసిపోయాడు. అదంతా పెద్ద కథ, ఆత్మకథలో చదువుకోండి, వినండి, అంతేగాని ఇంటర్వ్యూలో వినండి కానీ ఇప్పుడు పురాణ మధ్యలో అదంతా అనవసరం. కానీ సిద్ధులు అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు మనకి ఏదైనా మూలికి ఇచ్చారంటే మనకు ఆకలి, దప్పిక, చలి ఉండవు. వాళ్ళు మనల్ని రక్షించగలుగుతారు. కాకపోతే కొన్ని పనులు చేయవలసిన వాళ్ళని అక్కడ ఉండవన్న ఉండనివ్వరండి. ధర్మో రక్షతి రక్షత, ధర్మదేవతకి జై, ధర్మం జయించుగాక తథాస్తు అనండి, ధర్మం జయించుగాక తథాస్తు, ధర్మం తప్పక నిలబడాలి మనకి. కాబట్టి అలాంటి చోట మనకి చావు రాదు. కొంతమంది అంటారే, ఏమండో చలిండి, లేకపోతే వరదలు వస్తాయండి, వాళ్ళు ఎవరో కొట్టుకుపోయి చచ్చిపోయారండి, మేము పెడితే చచ్చిపోతామండని. మీరు ఎంత గింజుకున్నా అక్కడ చావు రాదు. అక్కడ మరణించారు అంటే వాళ్ళు కారణ జన్మలు, వాళ్ళకి యోగం పట్టింది కాబట్టి, అక్కడ మృతి వచ్చింది కాబట్టి వాళ్ళు మరణించారు. ఎంత గింజుకున్నా బదరీ కేదారాల్లోనో లేకపోతే కాశీ లాంటి ప్రదేశాల్లోనో మరణం రాదండి. అక్కడ వరదల్లో పోయిన వాళ్ళంతా పరమ పూజ్యులు. వాళ్ళు పోవడం మన ఇంట్లో వాళ్ళందరికీ దుఃఖమే కాదని అంటాం లేదు, కానీ వాళ్ళు అదృష్టవంతులు. ఆ అదృష్టం మనకి పట్టాలనుకున్నా, చావాలన్నా మనం చావలేము. భగవంతుడు అక్కడ నుంచి ఇంకో తోడుకు తోస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, కాశీలో మరణిస్తే ముక్తి కదానని ఒక ఆవిడ 70 ఏళ్ల వయస్సులో ఆస్తి అందరికీ కాస్త పంచిపెట్టి, మళ్ళీ నా పోటీ అడిగిపోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పంచిపెట్టి ఆవిడ పేరు మీద 5 లక్షలు 10 లక్షలు ఎఫ్డి వేసుకుని కాశీ పోయింది. చాలా కాలం ఉంది అక్కడ ఆవిడ. ఆ రోజుల్లోనే చెప్పింది, అప్పట్లో 10 లక్షలు అంటే బోల్డ్ డబ్బు అండి, ఇప్పుడు 10 లక్షలు పెడితే 10 కోట్ల కంటే తక్కువ. కానీ అంత డబ్బు తన పేరు మీద వేసుకుని కాశీలో రూము కొనుక్కుని ఉంది ఆవిడ. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంది, ఆవిడకి చావు రాలేదు. అక్కడ నుంచి కదలకుండానే ఉంది అక్కడ. కానీ ఇంతలో కర్మ అంటారు కదా, మనవరాలట పెళ్లికి పిలిచిందిట. మనవరాలు పెళ్లికి రాకపోతే నేను పెళ్లి చేసుకోను అమ్మమ్మ లేక బామ్మ అని కొంచెం పేచీ పెడితే కొంచెం మెత్తబడి అప్పటిదాకా ఏ పెళ్లికి వెళ్ళను ఆవిడ కాశీ నుంచి బయలుదేరింది. విజయవాడ వచ్చింది, కళ్యాణ మండపంలో కరెంట్ షాక్ కొట్టి పోయింది. చూడండి, 12 ఏళ్ళు అక్కడ నుంచి వారు కరెంట్ షాక్ కొట్టి ఇక్కడ చచ్చిపోవడం ఏంటి? కర్మయోగం అది. కాశీలో చచ్చిపోతే ముక్తి, అందుకని ఆ ముక్తి లేకుండా గెంటాడు ఇక్కడికి. మరి మా లింగయ్య గారు చుట్టం ఒక ఆయన, మహాదేవ్ గారు కాశీలో క్షణాల్లో ప్రాణం విడిచిపెట్టేశాడు. ఎంత అదృష్టవంతుడు, కాశీలో మరణించాడండి మహాదేవ్ గారు. అడగండి లింగయ్య గారిని, అడుగుతారు మందని నుంచి వస్తారే, మందని భక్తుడైన. అది యోగం అంటే. ఒక్కొక్కడేమో అప్పటిదాకా ఇంట్లో ఉండి మరణానికి అక్కడికి వెళ్ళి అక్కడ మరణించి వెళ్తాడు. ఏళ్ల తరబడి ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు, కానీ కేదారం వెళ్ళారు, ఆ వరదల్లో కొట్టుకుపోయారు, వాళ్ళకి పరమ పవిత్ర లోకాలు వచ్చాయి. అప్పటిదాకా అక్కడ ఉంటారు, ఇంటికి వచ్చి చచ్చిపోతారు. కొంతమంది ఇంట్లో పోతారు, లెట్టిన్లో చచ్చిపోతారు, ఇంకో తోట చచ్చిపోతారు. అలా మనం చావు రావాలని కోరుకున్న అక్కడికి వెళితే రాదు. ఎంతో యోగం ఉంటే కాదు నీ రాదు. కాబట్టి నిర్భయంగా యాత్రలు చేయండి. మన ఎంతో పుణ్యం పుచ్చిపోతే తప్ప అక్కడ ముక్తి రాదనే విషయం గుర్తుపెట్టుకుని వెళ్ళండి. కేదారానికి వెళ్ళి అక్కడ చన్నీళ్ళలో స్నానం చేస్తే ఏమీ చచ్చిపోం. బదరీలో వెళ్ళి అలకనందలో దూకినా నీకు ఆయువు ఉంటే ఏమవ్వదు. ఆయువు లేకపోతే ఇంట్లో దాక్కున్న ఫ్యాన్ నెత్తి మీద పడి చచ్చిపోతారు. అందువల్ల అత్యంత పవిత్రమైన ఈ బదరికా క్షేత్రం యొక్క మహిమ చెబుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన రోజులు వెళ్ళిన గుర్తుకొస్తాయన్నమాట. మనము ఈ విధముగా నియమ నిష్ఠలతో 3 దినముల పాటు అక్కడ సాధన చెయ్యగలిగితే సిద్ధులను చూస్తామని చెప్పారే, సిద్ధాన్ పశ్యంతి సాధవ, సాధువులు సిద్ధుల్ని చూస్తారు, వాళ్ళు తరిస్తారు, వాళ్ళు సంకల్పించింది అవుతుంది, వాళ్ళకి భగవంతుడు సమస్త దోషాల నుంచి విముక్తి కలగజేస్తాడు, వాడు అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది. ఎన్ని చెప్పారండి ఇందులో. అక్కడికి వెళ్ళి చేసిన దానం రేగుపండంత దానం చేస్తే కొండంత ఫలితం ఇస్తుంది. చిన్న రేగుపండు దానం చేయండి, బంగారపు కొండ దానం చేసిన ఫలితం వస్తుందట. దేవతలు నిరంతరం స్నానము చేసేటటువంటి దివ్యక్షేత్రం అది. అక్కడ నైరుతి దిగ్భాగంలో 5 ధారలున్నాయి. ఈ 5 క్షేత్రాలే ఇప్పుడు భూలోకంలో క్షేత్రాలు అయ్యాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. పదని నుంచి నైరుతి దిక్కులో 5 దివ్యక్షేత్రాలున్నాయి. ఒకటి ప్రభాసం. ఎక్కడుంటుంది అది? సౌరాష్ట్రంలో ఉంటుంది. ప్రభాస క్షేత్రంలోనే యాదవులు యుద్ధం చేసి మరణించారు. అక్కడే వాళ్ళందరికీ ముక్తి లభించింది. అక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు తన గురువుగారి కొడుకు సముద్రంలో మునిగిపోతే వాడిని తిరిగి రక్షించాడు. కృష్ణుడి యొక్క గురువు సాందీపని కొడుకు మునిగిపోయిన స్థలం అదే. అక్కడే మహానుభావుడు చంద్రుడు సోమనాథలింగాన్ని ప్రతిష్ఠించాడు. అత్యంత పవిత్రం ఈ ప్రభాస క్షేత్రం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రభాస క్షేత్రం బదరీకి నైరుద్దిక్కులో ఉంటుంది. నిత్యం కృష్ణుడు అక్కడ నివసిస్తాడు, నిత్యం శివుడు అక్కడ నివసిస్తాడు, యోగులు నివసిస్తారు. 2వది పుష్కర క్షేత్రం. అది రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో అజ్మీర్ దగ్గర ఉంది. అజ్మీర్ స్టేషన్లో దిగితే చాలు, అక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఆటోల్లో కారుల్లో హాయిగా వెళ్ళిపోవచ్చు. లేదా అజ్మీర్ దాకా వెళ్ళలేము రైల్లో అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి జైపూర్ ఫ్లైట్లో దిగండి. హైదరాబాద్ టు జైపూర్ ఫ్లైట్ దిగ్గానే 2 గంటలు 2.5 గంటలు ప్రయాణం చేస్తే, 3 గంటలు పడుతుంది కానీ కారులో పెడితే 3 అవర్స్ పడుతుంది. ఈ పుష్కర్కి వెళ్ళచ్చు. అది 2వ క్షేత్రం. 3వది గయ. గయ గురించి మీలో ఎక్కువ మందికి తెలుసు. అక్కడ పిండ ప్రదానాలు చేశారు. కాశీ నుంచి వెళ్ళొచ్చు లేదా లక్నో నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. గయాక్షేత్రంలో ఫల్గునది ఉంది. అక్కడ కూడా పిండ ప్రదానాలు తప్పక చెయ్యాలి. గయలో విష్ణుమూర్తి ఉన్నాడు, గదాధరుడు ఆయన. ఇక 4వది నైమిషం. అత్యంత దివ్యక్షేత్రం అది. ఈ క్షేత్రం కలియుగంలో కలిప్రభావం సోకని దివ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో 88,000 మంది ఋషులు మహాయజ్ఞం చేశారు 1000 ఏళ్లపాటు. అది 4వ క్షేత్రం. కురుక్షేత్రం 5వది. ఈ క్షేత్రంలోనే కౌరవ పాండవులు యుద్ధం చేశారు. కురు మహారాజు పాండవ వంశంలో అందరికంటే ప్రాచీనుడు ఆయన. పాండవ వంశంలో అంటే చంద్రవంశంలో ఈ కురువు చాలా గొప్పవాడు. ఆయన యజ్ఞం చేయడానికి అక్కడ నేల దున్నాడు. అందుకని ఆయన పేరు మీదుగా కురుక్షేత్రం అని పేరు వచ్చింది. కురు వంశస్థులు గనక కౌరవ పాండవుల్ని కౌరవులు అన్నారు. కౌరవులు అంటే కురువు యొక్క వంశం వాళ్ళు అనమాట. వ్యవహారంలో అందరూ కౌరవులే. ఎవరు? పాండవులైనా ఈ దుర్యోధనాదులైనా అందరూ కౌరవులే. కానీ అప్పట్లో తగాదా రావడం వల్ల కౌరవులు పాండవులని మళ్ళీ విడదీశారు కురువంశస్థులైనప్పటికీ. అందుకే కౌరవనాథ అని ఎవరిని అన్నారు? ధర్మరాజును అన్నారు. ఎందుకన్నారంటే కురువంశంలో వాడు కనుక. నరవరా ఓ కురువరా అని పాట వల్ల అర్జునుడు కురువరా అని ఎందుకన్నారంటే ఆయన కురువంశం వాడు కనుక. ఆ కురువు యొక్క పేరు మీదుగా కురుక్షేత్రం ఏర్పడింది. అది ఇప్పుడు హర్యానాలో ఉంటుంది. ఢిల్లీ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే సాధారణముగా గ్రహణం వచ్చినప్పుడు స్నానం చేసి బంగారం దానం చేస్తారు. గ్రహణం వచ్చినప్పుడల్లా అక్కడికి పోయేవాడు కృష్ణుడు కూడా. గ్రహణం వచ్చినప్పుడు కృష్ణుడు అయితే ప్రభాస లేదా కురుక్షేత్రానికి వెళ్ళి సువర్ణదానం దొళ్ళదోపుగా చేసేవాడు. అంటే చేతులతో, 2 చేతులతో దోశలతో దానం చేసేవాట బంగారం. ఆయన దోశలతో బంగారం దానం చేసేవారు. ఈ 5 క్షేత్రాలు కూడా నైరుతి దిక్కుగా ఉంటాయట బదరీకి. బదరీకి 5 కోణములు ఉంటాయి అనమాట. 5 నైరుతి కోణాల్లోకే ఉంటాయి. ఈ 5 క్షేత్రాలలోనూ ఒకేసారి స్నానం చేయటం ఎవడి వలన అవుతుందా? ఎక్కడి సౌరాష్ట్రం గుజరాత్లో ఉన్నటువంటి ప్రభాస, ఎక్కడి రాజస్థాన్ పుష్కరం, ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని గయ, ఎక్కడ యూపీలోని నైమిషం, ఎక్కడ హర్యానాలో కురుక్షేత్రం, ఈ 5 ఇంటి దగ్గరికి ఒకేసారి వెళ్ళి స్నానం చేయాలంటే భగవంతుడైన విష్ణుహో బ్రహ్మో లేకపోతే వ్యాసుడిలాగా 5 రూపాలు ధరించగలిగే వాళ్ళు ఉంటే తప్ప మామూలు వాడు చేయలేడు. వ్యాసుడు అన్నాడు అనుకోండి, ఒకేసారి 5 రూపాలు ధరించి 5 ఇంట్లో మొలగలడు. కానీ పరమ పవిత్రమైన బదరికలో అలకనందలో సంకల్పం చెప్పుకొని పంచమి అష్టమి నవమి చతుర్దశి పూర్ణిమ ఈ తిథులు శుక్లపక్షమైన కృష్ణపక్షమైన సరే ఆ తిథులలో అక్కడ అలకనందలో స్నానం చేస్తే ఈ ఐదు క్షేత్రాల్లో స్నానం చేసిన ఫలితం పొందుతారు. ఒకప్పుడు ఈ ఐదు క్షేత్రాలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మగారు వాటిని చూసి ఆశ్చర్యపోయాట, ఎవరు మీరు అని అడిగాడు. నేనండి ప్రభాస, నేనండి గయ, నేనండి నైమిషన్, నేనండి కురుక్షేత్రం, నేనండి పుష్కరం అన్నయట క్షేత్రాలు. ఇదేంటి ఇంత నల్లగా కాకుళ్ళు అయిపోయారు మీరు అన్నాడు ఆయన. ఏం చెప్పంటారండి, పరమ పాపాత్ములంతా మా దగ్గరకు వచ్చి సకల పాప పరిహారార్థం ప్రభాస స్నానం అహంకరిష్యే, పుష్కర స్నానం అహంకరిష్యే, గయా ఫల్గునది స్నానం అహంకరిష్యే, నైమిష గోమతి స్నానం అహంకరిష్యే, కురుక్షేత్ర పంచనద స్నానం అహంకరిష్యే, లేదా సమంత పంచక స్నానం అహంకరిష్యే అని మాలో స్నానం చేస్తున్నారు దిక్కుమాలంతా వచ్చి. పరమ పాపాత్ముల వాళ్ళు నిరంతరం పాపములు చేసిన వీళ్ళందరూ సంకల్పం చెప్పుకుని అందులో స్నానం చేయగానే ఆ పాపములు వాళ్ళకి పోతున్నాయి, అవి మమ్మల్ని పట్టుకుంటున్నాయి. ఆ పాపముల వల్ల మేము నల్లగా మారిపోయాం, తెల్లగా హోసల్లో ఉండే మేము కాకుల్లో మారిపోయాం. మా పాపం పోయే మార్గం లేదా, ఇంకా ఇంకా జనాలు మాలో స్నానం చేస్తున్నారు, ఆ పాపాలు మేము తట్టుకోలేక అజీర్ణ వ్యాధికి గురై నశించిపోతున్నాము, రక్షించవనగానే వెంటనే మీరందరూ పంచమి అష్టమి నవమి దశమి అలాగే పరమ పవిత్రమైనటువంటి చతుర్దశి పూర్ణిమ తిథులలో బదరీ క్షేత్రానికి వెళ్ళి అందులో అలకనందులో స్నానం చేయండి, మీ సమస్త పాపాలు పోయి తెల్లగా మారిపోతారు మీరు అని బ్రహ్మ వరం ఇవ్వగానే ఐదు బదరికకి వెళ్ళాయట. ప్రాతే బ్రహ్మణాస్థానం గత మలిన రూపిణ, ఇలా మలిన రూపంతో ఉన్న ఇవి బ్రహ్మగారు చెప్పగా బదరీ వెళ్ళి స్నానం చేయగానే తెల్లగా మారిపోయాయి, వాటి పాపాలు పోయాయి. అప్పుడు బ్రహ్మ మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై, చూశారా తీర్థములకు కూడా తీర్థత్వం ఇచ్చి వాటి పాపం తొలగించే స్థలమహిమ క్షేత్రమహిమ ఈ క్షేత్రానికి ఉన్నది. ఇంకొక వరం ఇస్తున్నాను ఈ క్షేత్రానికి, మీ ఐదుగురు ఇందులో స్నానం చేసి మీ పాపాలు పోగొట్టుకుని పవిత్రమయ్యారు. ఈ తిథులలో ఇందాక చెప్పిన పంచమి అష్టమి నవమి చతుర్దశి పూర్ణిమ తిథులలో మీ ఐదుగురు వచ్చి ఇందులో చేరండి, మీ ఐదుగురు ఇందులో ఉండిపోండి అలకనందలో. ఇందులో స్నానం చేసిన వాడికి గంగా స్నాన ఫలితం, మీ ఐదు నదులలో ఒకేసారి స్నానం చేసిన ఫలితం ఇవ్వండి అనగా తథాస్తు అన్నాయి అవి. అప్పటి నుంచి ఈ ఐదు తీర్థములలో ఒకేసారి స్నానము చేసిన ఫలితంతో పాటుగా ఇటు గంగా స్నానం చేసిన ఫలితం కూడా ఈ బదరీలో ఉన్న అలకనందులో స్నానం చేస్తే జీవులకు రావడం మొదలుపెట్టింది. అందుకని ఈ తిథులలో అక్కడ స్నానం చేయగలిగితే అదృష్టవంతులు. ఎన్ని తిథులు ఇచ్చారు, అష్టమి, ముందు పంచమి, తర్వాత అష్టమి, నవమి, చతుర్దశి, తర్వాత పూర్ణిమ. అరుదుగా కొంతమంది దశమి కూడా చెప్పారు, ఇందులో మాత్రం దశమి ఇవ్వలేదు కానీ వేరే పురాణంలో ఇంకో చోట మాత్రం దశమి కూడా ఇచ్చారు. అయితేనే దశమి కూడా నష్టమేం లేదు. మొత్తం మీద ఈ తిథులలో ఇదర శుక్లపక్షం ఆరు కృష్ణపక్షం ఈ రెండు ఏ పక్షమైనా పర్వాలేదు, అక్కడ స్నానం చేయండి, తప్పక మనకి సకల శుభములు కలుగుతాయి. ఇంకా ఆ ప్రాంతంలో అత్రికుమారుడు చంద్రుడు నవయవనంలోకి వచ్చాడు, రాగానే 27 నక్షత్రాలు ఆయన పెళ్లి చేసుకుంటాం అన్నారట. అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మకాపుబ్బ ఉత్తరాహస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతమిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అని పిలువబడి 27 నక్షత్రాలు చంద్రుడిని పెళ్లి చేసుకుంటాం అన్నాయి. అప్పుడు చంద్రుడు బ్రహ్మ దగ్గరకు వచ్చి 27 పెళ్లాలతో చాలా కష్టమండి, ఒక్క భార్య ఉంటేనే కష్టమైపోతుంది, మళ్ళీ వెళ్ళడానికి ఎప్పుడైనా తెక్కొచ్చి వెనక అతను వీపు మీద బ్యాగ్ చేసుకుని నేను వచ్చేస్తాను అంటే ఆ వెళ్ళాన్ని బతిమాలుకోలేక వెళ్ళదు బాబాయ్, నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళకే అని అనడానికి కష్టం. అందున మాలాంటి దేవతలు 27 భార్యల్ని భరించగలమా అన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, అయితే ఓ పని చెయ్యి, నీవు గోవిందుడిని ప్రార్థించు, గోవిందుడి యొక్క అనుగ్రహం ఉంటే 27 కాదు 16,000 మందిని కూడా భరించే శక్తి వస్తుంది, వెళ్ళి బదరీలో స్నానం చేసి ఆయన్ని పూజించనగానే చంద్రుడు అక్కడికి వచ్చాడు. అష్టాశీతి సహస్రాణి వర్షాణి భగవత్పరం, ఏకంగా అష్ట అశీతి అంటే 88,000 సంవత్సరాలు తపస్సు చేసేటండి ఆయన, ఒకటి కాదు రెండు కాదు, అంత తపస్సు చేస్తే 88,000 సంవత్సరాల ఘోర తపస్సుకి గోవిందుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాగానే ఈయనకి పెళ్లి వ్యామోహాలు పోయాయి. ఇదివరకైతే 27 భరించడం అనే ఉద్దేశంతో తపస్సు చేసిన వాడు నాకు ఏమవుతుంది, నాకు మోక్షం కావాలన్నట్ట. మోక్షం అంత తేలిక కాదు, నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను, 27 వివాహం చేసుకుని ప్రజలకి మంచి జాతకం ప్రసాదించు, చంద్రమహాదశ వచ్చినప్పుడు ప్రజలకు శుభాలు కలిగించు, రాత్రిపూట నీ వెన్నెలతో ప్రజలకు ఆహ్లాదం కలిగించు. అప్పుడు ప్రజలు నిన్ను భగవాన్ శశాంక అని పొగుడతారు, భగవంతుడు అంటారు. ఎందుకని, రాత్రిపూట చల్లగా ఆయన కనబడగానే భగవంతుడండి ఈయన, ఎంత బాగుందో వెన్నెల అని అందరూ పాడతారు. ఎవరైనా నీ మీదే పాటలు రాస్తారు, ఏ సినిమాలో అయినా సూర్యుడి మీద రాయరు అంతలా. సూర్యుడు నిజానికి గొప్ప భగవంతుడు, ఆయన శక్తి అవసరమే. కానీ నిజంగా చూడండి, విష్ణువు ఇచ్చిన వరం వల్ల చంద్రుడి మీద రాసినటువంటి పాటలు ఎవరి మీదనా రాశారా మీరు చూడండి? ఎవరైనా కావ్యాల్లోనూ ఆయన్ని ఎక్కువ వందిస్తారు. ఆహా, చంద్రుడి వెన్నెల ఆహ్లాదం అంటారు. అంతేగాని సూర్యుడి యొక్క వెండ ఆహ్లాదం. అప్పుడు చట్టాపట్టాలు వేసుకుందామని ఒక్కడంటాడా? సాయంత్రం పూట ఏ బీచ్కైనా, మద్రాసు వెళితే మెరీనా బీచ్కో, లేకపోతే విశాఖపట్నం వెళితే ఆర్కే బీచ్కో, ఇంకో బీచ్కో రీచ్ అయినప్పుడు వెన్నెల్లో మొగుడు పిల్లలు తిరగాలనుకుంటారు తప్ప సూర్యుడి యొక్క ఎండలో హాయిగా మధ్యాహ్నం పూట, అదిగో మిట్ట మధ్యాహ్నం ఎండలో రఘు గప్పు తిరిగేవాడు ఎవడన ఉంటాడు? ఎర్రని ఎండలో తిరగరు కదా. అంతటి భగవంతుడే ఆయన. సూర్యుడు పరమ భగవంతుడు, ప్రత్యక్ష దైవం. కానీ ఎక్కువ వరాలు చంద్రుడికే వచ్చాయి. అసలు చంద్రుడి మీద ఎన్ని కావ్యాలు, ఎన్ని పద్యములు, ఎన్ని పాటలు. వెన్నెలలోనే వేడి ఏలనో, వేడిమిలోనే విరహమేలనో, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి అని జాబిలి మీద రాశారు. కానీ సూర్యుడి మీద రాశారా? ఇదన్నమాట విష్ణువు యొక్క అనుగ్రహం అంటే. అందులో నువ్వు అందరికీ ఆరాధ్య దేవత అవుతావు, నీ కటాక్షం అందరికీ కలుగుతుంది, చంద్రుడి వెన్నెలలో చేసిన నైవేద్యం మహత్తర శక్తిని ఇస్తుంది అని వరం ఇచ్చాడు. అందుకే కార్తీక పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ ఈ రోజులలో పాయసం వండి చంద్రుడి వెన్నెల్లో ఆ గిన్నె కాసేపు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి తింటే వాడికి ఉద్దన్న సంపద వస్తుందండి. మీరు ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ, కార్తీక మాసంలో పూర్ణిమ నాడు శుభ్రంగా పాయసం కాసండి. అదృష్టం బాగుండి, బంగారపు గిన్నో వెండి గిన్నో ఉంటే అందులో పొయ్యండి, డాబా మీదకి తీసుకెళ్ళండి. మళ్ళీ డాబా మీద వెండి గిన్నె ఎత్తుకుపోయేవాడు ఎవడన్నా ఉన్నాడో లేదో ఎందుకైనా మంచి చూసుకోండి. ఈ గిన్నె అక్కడ పెట్టి చంద్రుడిని చూస్తూ లక్ష్మీదేవికి నివేదన చెయ్యండి, లేదా అమ్మవారికి లలితా పరాభట్టారికి నివేదన చెయ్యండి. ఆ తర్వాత పాయసం తినండి. ఇలా అప్పుడప్పుడు చేస్తే వద్దంటే మీ ఇల్లంతా బంగారం వెండితో నిండుతుంది అని వేళకొళంగా చెప్పట్లా, మంచి ఐశ్వర్యం ఇస్తారు. ఎన్నో పురాణములు ఆ మాట చెప్పాయి మనకి. సంపదలు వస్తాయి, సంపదల్ని సద్వినియోగం చేద్దాం. దుర్వినియోగం మనకెందుకు? లౌకిక సంపద వల్ల మనం ఏదో భోగాలు పొందుతామని కాదు. మీ దగ్గర ధనం ఉంది, ఒకరిని తీర్థయాత్రకి తీసుకెళ్తారు. మీ దగ్గర ధనం ఉంది, ఇదిగో చక్కని హాలుకి అద్దాలు పెట్టడం, ఏసీలు పెట్టడం, ఇంకేదో డెవలప్ చేయడానికి కాంపౌండ్ వాళ్ళకి ఇస్తారు, డొనేషన్ ఇస్తారు. మీ దగ్గర ఏమీ లేకపోతే ఇంకా డొనేషన్ ఎక్కడ, మోషన్ తప్ప. కాబట్టి డొనేషన్ ఇవ్వడానికే ఉపయోగపడుతుంది కదా సంపద. మంచి పనులకు ఉపయోగపడుతుంది, ఆలయాలకు ఉపయోగించవచ్చు, మీరు ధర్మకార్యాలకు, పురాణాలకు ఉపయోగించవచ్చు, ఎన్నెన్ని కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు, పేదవాడికి పెళ్లిళ్ళకి ఉపయోగించవచ్చు, అన్నం పెట్టడానికి ఉపయోగించవచ్చు. ఇలా మంచి పనులకి సంపద రావడానికి ఈ పని చేయమంటున్నాను నేను, స్వార్థం కోసం అన్నల్ల. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్నో చెప్పారు వీటిలో. ఈ విధంగా చంద్రుడికి నువ్వు ఆహ్లాదకారుడు అవుతావు, 27 వివాహం చేసుకుంటావు, వాళ్లతో కలిసి నువ్వు శుభ ఫలితాలు ఇస్తావు అన్నాడు. అందుకే చంద్రమహాదశ మనకు శుభం ఇస్తుంది. అలాగే తారాబలంలో చంద్రబలం చాలా గొప్పదండి. చంద్రుడు ఉన్నాడా ఇక ప్రయాణం అద్భుతంగా సాగిపోతుంది అన్నమాట. మనకి చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగితే ఇక తిరుగు లేకుండా ఉంటుంది. అలాగే హోరాకాలం ఉంటుంది, హోరాకాలం అందులో కూడా చంద్రహోర చాలా గొప్పది. శుక్రహోర, బుధహోర, చంద్రహోర, గురుహోర, ఈ హోరాకాలం మనకి ప్రయాణానికి చాలా మంచిది. అందులో చంద్రుడైతే ఇక తిరుగులేదు. సంపదలు కావాలంటే మాత్రం, ఆహ్లాదం కావాలంటే చంద్రహోరలో ప్రయాణం చేయమన్నారు. మీకు ఇంచుమీదుగా తెలిసే ఉండొచ్చు, అయినా ఒకసారి చెబుతాం. హోర అంటే ఏమిటి? అహోరాత్రములు, అహోరాత్రములు అనే శబ్దం నుంచి హోర వచ్చింది. అహహ అంటే పగలు, రాత్రి అంటే ఇదో చీకటి పడిన కాలం. అహోరాత్రముల్లో ఈ ఆ తీసేయండి, హో మిగిలింది. రాత్రిలో త్రీ తీసేయండి, మధ్యలో మిగిలింది హోర, అది హోర అంటే. అహోరాత్రుల్లో ఉన్న హో ర అనే రెండు కలిపితే హోర, అనగా పగలు రాత్రి కాలము పవిత్ర కాలం అని అర్థం. సూర్యుడు ఏ క్షణంలో ఉదయించాడో దాంతో లెక్కేస్తారు కొందరు. అలా కాకుండా బండగా 6-7 పెట్టేశారు. ఇప్పుడు ఉదయం 6-7, మంగళవారానికి అధిష్టాన దేవత కుజుడు కాబట్టి ఉదయం 6-7 కుజహోర అంటారు. ఏమంటారు? కుజవారం గనక. సోమవారం అయితే సోమహోర, చంద్రహోర. బుధవారం అయితే బుధహోర, గురువారం అయితే గురుహోర, శుక్రవారం అయితే శుక్రహోర, శనివారం అయితే శనిహోర, ఆదివారం అయితే సూర్యుడి హోర, భానుహోర. ఇది మనకి హోరా లెక్కట్టేది 6-7. ఆరు టు ఏడు ఇప్పుడు కుజుడు ఉన్నాడు, కుజుడికి వెనక్కి రండి. కుజుడికి వెనక్కి ఏమొస్తుంది? కుజుడికి ముందు ఎవరు ఉంటారు? చంద్రుడు. చంద్రుడి తర్వాత కుజుడు వస్తాడు కనుక. చంద్రుడికి వెనక ఎవరు ఉంటారు? సూర్యుడు. కాబట్టి ఆరు టు ఏడు ఏమో కుజుడు ఉంటే, ఏడు టు ఎనిమిది ఒక నదిని చంద్రుడు వదిలి నెక్స్ట్ సూర్యుడు వస్తాడు అనమాట. ఏడు టు ఎనిమిది, ఎనిమిది టు తొమ్మిది సూర్యుడు తర్వాత ఒక ఆయన వదిలేయండి. సూర్యుడు వెనక్కి వస్తున్నాం కదా మనం, వెనక్కి. సూర్యుడికి వెనక ఎవరు ఉంటారు? శని. శనిని వదిలేస్తే నెక్స్ట్ ఎవరు? గురువు గారు ఉంటారు. శుక్రుడు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు అనమాట. కాబట్టి ఎనిమిది టు తొమ్మిది శుక్రహోర. ఆ తర్వాత నైన్ టు టెన్ పెట్టాలనుకోండి, శుక్రుడి తర్వాత నెక్స్ట్ ఆయన వదిలేయండి. శుక్రుడి తర్వాత గురుడు, గురువు గారు వదిలేస్తే ఎవరు? బుధుడు. బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ నైన్ టు టెన్, టెన్ టు లెవెన్, ఇలా ఒక్కొక్క గంట పెంచుకోండి. పెంచుకున్నప్పుడల్లా ఒక నదిని వెనక వైపు ఉందని తీసుకోవాలండి. బుధుడి తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు? కుదుడు. కుదుడి తర్వాత ఎవరు? చంద్రుడు. కాబట్టి కుదుడు వదిలి చంద్రుడిని తీసుకోవాలి. ఇది హోర లెక్కెట్టే కాలం. అలా లెక్కేస్తే ఉదయం ఆరు టు ఏడు ఏ హోర ఉందో, మధ్యాహ్నం ఒంటి గంట టు రెండు కూడా అదే వస్తుంది, మళ్ళీ సాయంత్రం ఎనిమిది టు తొమ్మిది అదే వస్తుంది. ఇదన్నమాట లెక్కెట్టుకునే హోరా విధానం. ఈ హోరాల్లో చంద్రహోర చూసుకుని ప్రయాణం చేస్తే ఇంక వాడికి ఆహ్లాదం, మనశ్శాంతి, కార్యసిద్ధి, సంపదలు లభిస్తాయి. అందుకే పూర్వకాలంలో సంపదలు కావాలి, ఓ మంచి కంపెనీ స్థాపించాలి, లేదా ఓ మంచి ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు చంద్రహోర చూసుకుని ప్రయాణం అయ్యేవారు. లేదా కనీసం చంద్రహోరలో లెటర్ రాసేవాళ్ళనమాట, జాయినింగ్ లెటర్. ఇక ఆ తర్వాత మనకి ఉద్యోగం బాగుంటుంది. మరి పొద్దున్నే ఏడింటికి బయలుదేరి నానా యాతన పడి రెండు గంటల ప్రయాణం చేసి జుట్టు అంతా ఊడిపోయి రాత్రి ఎనిమిదింటికి వచ్చి తిండి లేక నీరసపడిపోతున్నాం అంటే చంద్రహోరలో మనం ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు. ఏ కుజు హోరలోనో వెళ్ళాం, ఇంక కుదురు కాస్త బ్యాండ్ వాయిస్తాడు. అటువంటి ఉద్యోగం వెంటనే వదిలేసి మళ్ళీ కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలి. అందువల్ల ఇవన్నీ తెలుసుకోవడానికి భగవంతుడు మనకు గొప్ప వరం ఇచ్చాడు. చంద్రుడు ఇంత ఆహ్లాదకారుణ్ణి చేశాడు, శుభకరుణ్ణి చేశాడు. ఇవన్నీ బదరీలో చంద్రుడు చేసిన తపస్సు వల్ల మెచ్చుకుని ఆయనకి ఇచ్చాడు. అక్కడతో కాకుండా ఇంకేం చేశాడట చంద్రుడు? అంత అయిపోయాక యది తుష్టో భవాన్ మహ్యం భగవాన్ వరదర్షభ గ్రహ నక్షత్ర తారాణాం ఆధిపత్యం ప్రయచ్చమే. భగవంతుడా, గదాధారి శ్రీమన్నారాయణ, నువ్వు చాలా వరాలు ఇచ్చావు, ఇది కాకుండా ఇంకో వరం కూడా కావాలి. అనగా ఏమిటన్నాడు ఆయన? నీవు నా తపస్సుకు మెచ్చుకున్నావు గనక నాకు గ్రహాల మీద, నక్షత్రాల మీద, ఓషధుల మీద, బ్రాహ్మణుల మీద, రాత్రుల మీద ఆధిపత్యం ప్రసాదించు. ఆధిపత్యం ఇయ్యి అంటే ఈరోజు నుంచి నేను రాత్రిపూట గ్రహాధిపతిని అవ్వాలి, పగలు రాత్రి అనే తేడా లేకుండా నక్షత్రాలకి అధిపతిని అవ్వాలి, ఓషధులకి నేనే ప్రభువుని అవ్వాలి, నేనుంటేనే ఓషధులు మొలవాలి, బ్రాహ్మణులకి నేనే అధిపతిని అవ్వాలనగానే తథాస్తున్నాడు. అందుకే ఇప్పటికి కూడా గ్రహాలలో చంద్రగ్రహం బ్రాహ్మణులకి అధిపతి, ఈ విధంగా ద్విజులకు ఆధిపత్యం ఇమ్మన్నాడు ఆయన. ఇవన్నీ ఇచ్చేశాడు ఆయన విష్ణుమూర్తి. అప్పటి నుంచి ఆ మహానుభావుడు చంద్రుడు తిరుగు లేకుండా వెళ్ళాడు. ఆయన ఒకవేళ ఏదైనా దోషం చేసినా దోషం అంటకుండా విష్ణు వరం ఇచ్చాడు కాబట్టి ఆయన గురుపత్నిని పొందిన ఆయనకు దోషం రాకుండా పోయింది. చూసారా, ఇది విష్ణు కటాక్షం అంటే. విష్ణు అంత కటాక్షం ఎందుకు చూపించాడంటే బదరికలో తపస్సు చేయటం వల్ల, స్నానం చేయటం వల్ల. ఎప్పుడు కూడా బదరిలో సోమశిల అని ఒక శిల ఉంటుంది, ఆ శిలను చూడవలసిందే మనం. ఇంకా బదరిలో నారాయణ స్వామికి ఎదురుగుండా కొండ ఉంటుంది కొంచెం పక్కన. ఆ కొండ మీద హనుమంతుడు నిరంతరం కొలువై ఉంటాడు. ఆ ఆంజనేయుడు చాలా కాలం నుంచి అక్కడే తపస్సు చేస్తున్నాడు. త్రేతాయుగం నుంచి మొదలుకొని కలియుగాంతం వరకు అక్కడే ఉంటాడు ఆయన. ఈ హనుమంతుని దర్శనం బదరీకి వెళ్ళిన వాళ్ళు చెయ్యాలి. కొండెక్కడానికి ఓపిక లేని వాళ్ళు దూరం నుంచి ఆ కొండకి భక్తితో నమస్కారం చేసుకోవచ్చట. రెండు మోకాళ్ళు పని చెయ్యని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు అక్కడి నుంచే నమస్కారం చేసుకుంటే కూడా ఆయన చాలా సంతోషిస్తాడు. ఏది ఏమైనా పవిత్రమైన నరనారాయణులకు నిలయమైనటువంటి బదరీ క్షేత్రమును భక్తి శ్రద్ధలతో తలుచుకున్న ఆ మహిమ విన్న, ఇప్పుడు మీరంతా విన్నారు కదా మహిమ, ఈ మహిమ విన్నవాళ్ళు కూడా బదరీ ఒకసారైనా వెళ్ళి వచ్చిన ఫలితం పొందుతారటండి. సర్వ తీర్థావగాహీన యత్ఫలం పరికీర్తితం, సమస్త తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఈ బదరీ క్షేత్ర మహిమ విన్నవాడికి వస్తుంది. సమస్త దానములు చేయడం వల్ల వచ్చిన ఫలితం బదరికా క్షేత్ర మహిమ విన్నవాడికి వస్తుంది. నిరంతరం గురువుల్ని పూజించడం వల్ల వచ్చే ఫలితం ఈ బదరీ క్షేత్ర మహిమని శ్రద్ధతో వినడం వల్ల వస్తుంది. సాధారణంగా ఈ పురాణం విన్నాక గురువు చుట్టూ పరిక్రమ చేస్తే చాలా మంచిది అన్నారు, కానీ ఇప్పుడు అవకాశం లేదు, ఆ పని చేయకండి. ఇక్కడ చెప్పడానికి భయం, నాకు ఏదైనా పురాణంలో ఉందని చెబితే నన్ను నిలబెట్టేసి ప్రాణం తీసేసి మరీ ప్రదక్షిణ చేసేస్తారు. అవకాశం ఉన్నప్పుడు మాత్రం, ఇప్పుడే కదా ఇంకా పురాణం చాలా చెబుతాను కదా, అలాంటప్పుడు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు రహస్యంగా ప్రదక్షిణ చేయండి. ఒకళ్ళకి ఇచ్చాము అవకాశం, మొత్తం అంతా ప్రదక్షిణ చేస్తారు. ఇంకో టెక్నిక్ చెప్పనా? గురువు గారి చుట్టూ పురాణం అయ్యాక ప్రదక్షిణ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేయక్కర్లా, అక్కడి నుంచి మొదలుపెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. మధ్యలో గురువుగారు ఉన్నారుగా, ఆ పనైనా చేయవచ్చును. ఇది పరమ పవిత్రమైన భద్రికా క్షేత్ర మహిమ. ఇది కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి ఇందులోనూ? మనకి ముందే చెప్పాను మీకు, వెంకటాచల మహాత్మ్యం, పురుషోత్తమ క్షేత్ర మహిమ లేక జగన్నాథ క్షేత్ర మహిమ, భద్రికా మహిమ, కార్తీక మహాత్మ్యం, మార్గశీర్ష మహాత్మ్యం, వైశాఖ మహాత్మ్యం, అయోధ్య మహిమ, తర్వాత దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మరొకటి ఉంది, చెప్పండి ఏమిటది? భాగవత మహిమ. ఇవి కూడా క్లుప్తంగా చెప్పారు, అంతా కలిపి ఒక 300 శ్లోకాల్లోపుల వేదవ్యాసులు వారు అన్ని మహిమలు క్లుప్తంగా చెప్పాడు. ఈ చరాచర జగత్తులో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. న కార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదు అన్నారు. కారణం ఏమిటంటే ఏకకాలంలో శివుడికి విష్ణువుకి కూడా ప్రీతిపాత్రమైన మాసం. మాసాలన్నీ గొప్పవేనండి, కానీ ఒక్కొక్క మాసానికి ఒక విశిష్టత ఉంది కాబట్టి ఆ మాసాన్ని అంతలా ప్రశంసించారు. మనకి మాసాలన్నీ చంద్రుని బట్టి వచ్చాయి, మన మాసాలు. అదే తమిళులు సౌరమాసం, అందుకే వాళ్ళదంతా మేషమాసం, మీనమాసం, ధనుర్మాసం, మకరమాసం, కుంభమాసం, సింహమాసం, కర్కాటక మాసం అని పిలువబడతాయి. మనం అలా కాకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశీజ, కార్తీక, మార్గశీర్ష, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలు 12 మరి. ఇవన్నీ చాలాసార్లు చెప్పాను, కొత్తగా చెప్పక్కర్లా. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం పేరుగా మాసానికి పేరు వస్తుంది. కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీక మాసం, అందుకే కృత్తిక కాబట్టి కృత్తిక కాదు కదా అది, అవునా? కృత్తిక అంటావా కృత్తిక అంటావా? అందుకే దీర్ఘం వస్తే కార్తీక అనాలి తప్ప కార్తీక అనకూడదు. అదే తీకి దీర్ఘం ఉండి ఉంటే అప్పుడు కార్తీకం అనాలి. కృత్తిక మధ్యలో ఏ అక్షరం పొట్టిగా ఉందో అదే అభివృద్ధి అయితే కార్తీక అవుతుందన్నమాట, అందుకనే కార్తీక అనాలి. విశాఖ కాబట్టి వైశాఖ, అక్కడ శాఖ దీర్ఘం ఎందుకంటే విశాఖలో శాయే దీర్ఘం కనుక. చిత్ర అందుకే చైత్ర, అత్రాకి దీర్ఘం లేదు కనుక చైత్రమాసం అండల, అవునా? ఆషాఢ నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢలో షాకి దీర్ఘం ఉంది, అందుకే మాసంలో ఆషాఢ మాసం అన్నాం. ఈ విధంగా పూర్వభద్ర ఉత్తరాభద్ర పూర్ణిమ నాడు ఉంటే భాద్రపదం, చిత్రలో పూర్ణిమ ఉంటే చైత్రం, విశాఖలో ఉంటే వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠమాసం. ఇందాక చెప్పినట్టుగా పూర్వాషాఢ ఉత్తరాషాఢలో ఏ నక్షత్రంలో అయినా పూర్ణిమ నాడు ఉంటే చంద్రుడు, అది ఆషాఢ మాసం. శ్రవణం నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణ మాసం, పూర్వభద్ర ఉత్తరభద్రలో ఏదో ఒకటి పూర్ణిమ నాడు ఉంటే భాద్రపద మాసం. అశ్విని నక్షత్రం, దానికి అశ్వయుక్ అని పేరు, అశ్వయుక్ అన్న అశ్విని అన్న అదే, అది పూర్ణిమ నాడు ఉంటే ఆశ్వయుజం, అశ్వయుక్కే ఆశ్వయుజం. కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీకం, మృగశీర్షం ఉంటే మార్గశీర్షం, పుష్యమీ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పుష్యమాసం, మఖ అనే నక్షత్రం ఉంటే మాఖ, అది మఖ అన్న మఖ అన్న రెండు అదే, అందుకే మాఘ లేక మాఘమాసం. పూర్వ ఫల్గుని అంటే పుబ్బ, ఉత్తర ఫల్గుని అదే ఉత్తి ఉత్తర అంటాం. ఈ రెండు నక్షత్రాలు పూర్ణిమ నాడు ఏదున్నా అసలు ఒక్క నక్షత్రం ఉన్నా అది ఫాల్గుణ మాసం. అందులో ఈ కార్తీక మాసం కృత్తిక అగ్ని నక్షత్రం, కృత్తిక అంటే అగ్ని నక్షత్రం నాడు ఏర్పడినటువంటి గొప్ప మాసం. ఈ మాసంలో శివుడు విష్ణువు ఇద్దరూ కూడా ఈ భూమండలం అంతా సంచరిస్తూ ఉంటారు. ఆ మహానుభావులు సంచరిస్తున్న కాలంలో ఇటు శివాలయం అటు విష్ణువాలయంలో దీపాలు వెలిగించాలి. సంధ్యా సమయంలో వెలిగించే దీపం కోటి జన్మల మహాపాపాలు తొలగిస్తుంది. తెలిసి కాని తెలియక కాని కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు నదీ స్నానం చెయ్యండి. అది ఎటువంటిదో తెలుసా? తులాదాన సమం భవేత్ అన్నాడు. అంటే నాలాంటి ఒక మంచి పండితుణ్ణి ఒక త్రాసులో కూర్చోబెట్టండి, రెండో త్రాసులో బంగారం వెయ్యండి. నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి ఇబ్బంది లేదనుకోండి, ఈ మధ్యన లెక్కేస్తే 57 వచ్చాను కాబట్టి 57 బంగారం తీసుకొచ్చేయచ్చు. ఎందుకైనా మంచి ఇంకో 3 ఎక్స్ట్రా పెట్టండి, కొంచెం ఎక్కువ ఇస్తే నష్టం లేదు. ఓ 60 బంగారం నన్ను తులాదానం తూచి, ఈ 60 బంగారం నాకు దానం చేయటం వల్ల ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కార్తీక స్నానం వల్ల వస్తుందట. అందుకే కార్తీక స్నానం చేస్తున్నారు కానీ తులాదానం చేయట్లే, తులాభారం తోసం మానేశారు కానీ, అవునా? అందుకే ఆ మధ్యన ఒక ఆయన తులాభారం తోస్తామని కానీ 4-5 బొండాలు నీళ్లు తాగి అరటిపళ్ళు తిని బాగా ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టారట. ఈయన బరువు పెరగగానే తులాభారం ఆపేశారు, తులాభారం పోయే బంగారం పోయే బరువు పెరిగి అనవసరంగా హాయిగా సుఖంగా ఉండేవాడు బరువు పెరిగాడు. కాబట్టి డబ్బు కోసం బరువు పెరగకండి శుభ్రంగా. అయితే ఓ టెక్నిక్ చేయొచ్చు, నా పోటీ వాడికి తులాభారం తూచేటప్పుడు నేను ఒక్కడే కూర్చోవడం బాగుండదు కనుక పక్కన ఆవిడ కూడా గుర్తుపెట్టుకుంటే వదిలిపోయే, అప్పుడు దంపతులు ఇద్దరికీ తులాభారం తోచవచ్చును. అవునా? సరే, అదో సరదా పక్కన పెడితే గురువులను పండితులను మహాత్ములను ఈ విధంగా బంగారంతో తక్కెట్లో తోచడం వల్ల వచ్చే పుణ్యం, ఆ తూచగా వచ్చిన బంగారం వాళ్ళకి దానం చేయటం వల్ల వచ్చే ఫలితం కేవలం కార్తీక మాసం అంతా ఆ నెల్లాళ్ళు సంకల్పపూర్వకముగా నదీ స్నానం చేసిన వ్యక్తి పొందుతాడు. కలియుగంలో నదీ స్నానం చాలామంది చేయటం లేదు. అంత పుణ్యం మాకు రావాలంటే ఏం చేయాలన్నారు, అంత కాదు కానీ ఇంచుమించు పుణ్యం రావడానికి ఒక టెక్నిక్ చెప్పారండి. ఎలాగో గంగకో గోదావరికో కృష్ణకో ఇంకో చోటకో ఎక్కువ మంది వెళ్ళలేకపోతున్నారు, అదృష్టవంతులు ఏకాశీయో వెళ్ళి చేస్తారు, కానీ ఇంట్లో ఉండి కార్తీక స్నానం చేసిన ఫలితం ఇంచుమించుగా పొందాలి. మేము కూడా ఈ తులాభార ఫలితం పొందాలి అనుకుంటున్నాం, దానికి ఏదన్నా ధర్మ సూక్ష్మం ఉందా అని కొందరు ధర్మ సందేహాలను అడిగారు. ఉంది. కొంచెం ఆవు పాలు గంగాజలం ఒక డ్రాప్ మీ బకెట్ నీళ్ళలో కలుపుకోండి. ఇంట్లో బకెట్తో నీళ్లు పట్టుకుని ఆ నీళ్ళతో స్నానం చేసేటప్పుడు అందులో కొంచెం ఆవు పాలు ఎక్కువ కదా కొద్దిగా, దాంతోపాటు కాశీ గంగ తెచ్చుకుంటున్నారు ఇంటికి ఎలాగో, ఆ గంగాజలం కొంచెం కలపండి. ఇలా నెల్లాళ్ళు బకెట్ నీళ్ళలో కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తే అటువంటి వాడు ఈ కార్తీక మాసంలో గంగానదీ స్నానము చేసిన ఫలితం పొందుతాడు. ఇంచుమించు అటువంటి ఫలితం వస్తుందట. అది కూడా చేయలేకపోతున్నారు కలియుగంలో. పాపం ఏ పెద్ద కష్టం ఉంది. గంగ మళ్ళీ కాశీ గంగకి ఎక్కువ విలువ. కొంతమంది ప్రయాగ నుంచి గంగ తెచ్చుకుంటున్నారు కానీ కాశీ గంగ అన్నారు తప్ప పురాణాల్లో ప్రయాగ అలా. కాశీ గంగ తెచ్చుకోవడానికి జడిచిపోతారు కొంతమంది. ఎందుకో ఎవడో చెప్పాట వద్దని. ఆ చెప్పినవాడు ఏ ప్రమాణంతో చెప్పాడో తెలియదు. ఆ చెప్పేవాళ్ళు కూడా కొందరు సన్నాసులు అంటారు, నేను అనలేను కానీ కొందరు అలా అంటారు. ఎందుకంటే కాశీ గంగ కాశీకున్న మహిమ వేరు, అక్కడ పరమ పవిత్ర క్షేత్రం అది. ఆ క్షేత్రములోని గంగాజలం తెచ్చుకొని అది ఇంట్లో పెట్టుకుని అందులో కొంచెం కొంచెం రెండు మూడు ఉద్ధరణలు బకెట్ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే ఎంత శుభం కలుగుతుందండి కార్తీక మాసంలోనూ. అలా స్నానం చేయండి. ఇంకెంతకుమించి వేరే ఇవ్వాల, ఇంకా చాలా ఇచ్చారు కానీ అవన్నీ చెబితే ఈ ప్రాయశ్చిత్తాలన్నీ మొదలెడతారు కానీ అసలు గంగా స్నానం మానేస్తారట. కార్తీక మాసం ఎంత గొప్పదో తెలియజేసి అపూర్వ ఘట్టం అది కార్తీక స్నానం తులాభార ఫలితం ఇస్తుంది. ఒకప్పుడు ఓ ముసలావిడ ఉండేది. యావజ్జీవితం ఆవిడ ఎప్పుడు ఒక్క ధర్మకార్యం చేయలేదు. ఆవిడకి భర్త పోయాడు. భర్త బతుకున్న రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నారు. భర్తకి ఎప్పుడు ఈవిడ చేత్తో ఒక ఇడ్లీ కూడా వండి పెట్టలేదట. అసలు వంట అనేది ఒకటి ఉంటుందని తెలియదు ఆవిడకి. పాపం కొన్ని జీవితాలు అలా ఉంటాయి. ఇంట్లో వంట చేయరు, ఎప్పుడు పెంట గొడవే. భార్యాభర్తలకు ఎప్పుడైనా తగాద వస్తే ముద్దు, ఏదో అప్పుడప్పుడు కాస్త తగాద పడాలన్నమాట. ఏమని, ఏమండి నేను మీకేమో చక్కగా లాల్చే కుట్టి పెడదాం అనుకున్నానండి, మీరు వేసుకోవట్లేదండి అని అలగాలి. అలాగే ఈయన కూడా ఆవిడకి పట్టు చీర తెద్దామంటే వద్దన్నావు, కాశీ నుంచి బెనారస్ పట్టు చీర తెద్దామంటే ఎందుకు వద్దంటున్నావు అని ఇలా అలగాలి తప్ప నీ మొహం తగలయ్యా అని ఈయన నీ మొహం మీద ముద్దులు పెడతానని ఆవిడ తగాద పడడం ధర్మం కాదు. ఎక్కువగా మీలాంటి పుణ్యాత్ముల గురించి చెప్పట్లేదులేండి, మీరు ఎంత మంచివాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళంతా భార్యాభర్తలు పరమైకం వచ్చేంత ఉంటున్నారట. జీవితంలో ఎప్పుడూ భార్యాభర్తలు తగాద పడిన వాళ్ళంతా నా పురాణంలోనే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది. అందువల్ల మొత్తం మీద ఏది ఏమైతేనే ఐకమత్యం చాలా కష్టం కలియుగంలో. అయినా దైవానుగ్రహం వల్ల కొంతమంది ఐకమత్యంతో ఉంటారు. ఈవిడ చెప్పాను కదా, భర్త బతుకున్నంతకాలం ఆయనతో తగాద పడేది. ఆయన ఈవిడికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు పోయాడు. పోతే పోయాడు రా బాబు, వాడికి చాకరీ చేసే బాధ పోయింది అనుకుంది ఈవిడ. చాలా సంతోషించింది, ఏం బాధపడలేదు. కార్తీక మహాత్మ్యాన్ని తెలియజేసే అపూర్వ కథ. ప్రత్యేకంగా కార్తీక పురాణం ఉంటుంది, అది ఈ స్కాంద పురాణానికి అనుబంధం. ఉత్తర భాగంలో ఈ 30 రోజుల కథలో చెబుతారు, కానీ ఇందులో క్లుప్తంగా అంతా కలిపి ఒక్క కథలో చెప్పాడు వ్యాసుడు. మనకు అనుమానం రావచ్చు, ఇంత ముగిడిపోతే అమ్మయ్య పెంట పోయింది అనుకుంది, ఇలా ఉంటారా ఎవరైనానని. ఏమో వాడెంత ఏడిపించాడో మనకేం తెలుసండి. భార్య భర్త పోతే అమ్మయ్య సుఖంగా ఉంది అనుకుందంటే వీడు బతుకున్న రోజుల్లో ఎంత ఏడిపించి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఇద్దరూ ఐకమత్యంతో ఆనందంగా ఉంటే అలా అనుకోరు కదా. మేము ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒక 2 గదుల్లో ఉండేవాళ్ళం. శనివారపేట దగ్గర శ్రీరామనగర్ అని ఒక ఊళ్ళో ఒక ఇంటి ఒక ప్రాంతంలో ఓ సందులో ఉండేవాళ్ళం. ఆ ఇంటి ఆవిడ గంగాభాగీరథి సమానరాలు భర్త గారు ఏదో కారణం చేత పోయారనుకోండి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ పోతే పోయాడు కానండి మొగుడు, బోలు డబ్బు వచ్చిందండి, ఆయన పెన్షన్ వచ్చింది నాకు, అదేదో గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ వచ్చిందట, పెన్షన్ వస్తుందట, ఆవిడకి ఎల్ఐసి కూడా వచ్చింది అండి. ఇవన్నీ పెట్టి శుభ్రంగా ఇల్లు కట్టుకుని సుఖంగా ఉంటున్నారు వాడు, ఉన్న రోజుల్లో నాకు ఏం చేచ్చింది, ఇప్పుడు హాయిగా ఉన్నానండి ఆవిడ. ఇంకా నేనేం మాట్లాడను, శుభమాని మా మొగుడు పెళ్ళను, ఆ ఇంట్లో దిగాము, పెళ్ళారు కొత్తల్లో, పెళ్ళగానే పోతే పోయాడు మొగుడు అని మావిడితో అందే పైగా. ఇంక నేనేం మాట్లాడను, సరే ఇంకా ఆవిడతో పైగా, మరి అదేదో నాతో అన్నా పర్వాలేదు అనగానే ఇది ఎక్కడ కూడవండి, ఇంట్లోకి వచ్చామంది ఆవిడ అనుకున్న తర్వాత ఏడాది తిరగకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేది వేరే విషయం అనుకోండి. అంటే కొత్తల్లో మరి వెళ్ళగానే అక్కడ మనం ఒక ఉద్యోగానికి వెళ్ళిన తోట ఆ ఊళ్ళో ఏం దొరుకుతాయి, ఇల్లు దొరుకు వెతుక్కోవాలి కదా. పైగా నేను లెక్చరర్ ఉద్యోగం, శుభమాని ఇద్దరం అడుగు పెట్టాం గుమ్మంలోకి, పోతే పోయాడు దిక్కుమాలను కూడా ఆవిడ ఎదురొచ్చి గైకోనాది హారాతి అని ఇచ్చి చేసి అప్పుడు అనిపించింది, బహుశా మరి ఆవిడ బాధ ఏమిటో నాకు తెలియదు కదా. అంటే నేనే తక్కువ చేయడానికి అంటలా, ఆవిడ ఎందుకు అంత బాధపడిందో, డబ్బు వచ్చాయని ఆనందపడుతుందో, మరి ఆవిడ కుటుంబ గొడవలు ఏమిటో మనకేం తెలుస్తాయి. సరే ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఎందుకు వచ్చింది కానీ, లోకాహ చెప్పండి, లోకాహ సమస్త భవంతు, ఎలా ఉన్న అందరూ బాగుండాలని మనం ఎప్పుడు కోరుకోవాలి. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడాలి. చిన్న చిత్తగా అప్పుడప్పుడు కొంచెం కోపాలు వచ్చినాయి అవునా, ఈవిడ మాత్రం ఈ ముసలావిడ ఇప్పుడు ముసలావిడ వంశపానేటేమో 40వ ఏట భర్త పోగానే పోయాడు అనుకున్నది, సుఖంగా ఉన్నాననుకున్నది, ఇల్లు పొలాలు పెత్తనాలు చేతికి వచ్చాయి, శుభ్రంగా తింటూ ఉండేదిట, పక్కవాళ్ళకి తగాదా పెట్టేది, ఇరుగిళ్ళకి పొరిగిళ్ళకి మధ్యలో తగాదాలు పెట్టేది, లేనిపోయిన ఆచమ భోచమ కబుర్లు చెప్పుకునేది, వాళ్ళంతా కార్తీక మాసం వచ్చి స్నానం చేస్తుంటే ఎందుకు వచ్చింది చలిలో స్నానం, 8 ఇంటిదాకా దుప్పటి కప్పుకొని చలికాలంలో పడుకుని అప్పుడు లేవాలి, 8 ఇంటికి వేడి నీళ్ళ స్నానం చేయాలి, బాడీకి వేడి అయితే బాగుంటుంది, చన్నీళ్ళు చేస్తే మూడీగా ఉంటాం మనం అనేది. వాళ్ళంతా సోమవారం కార్తీక సోమవారం ఉపవాసాలు చేసేవాళ్ళు కొందరు ఉండేవారు, కొంతమంది మొత్తం కార్తీక మాసం అంతా నక్తం చేస్తారు. నక్తం అనగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా రాత్రిపూట నక్షత్ర దర్శనానంతరం లేక చంద్ర దర్శనానంతరం భోజనం చెయ్యాలి. అది కూడా భగవంతుని ఆలయానికి, శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి ఇంటికి వచ్చి అప్పుడు భోజనం చేస్తే దాన్ని నక్తం అంటారు. నక్తం అనగా రాత్రి, రాత్రి మాత్రమే భోజనం చేస్తారు నెల్లాళ్ళు. పగలు సూర్యుడు ఉదయించిన తర్వాత ఇంకేం తినరు. అందుకే ఆ లోపే ఓ బిందుడి పాలు కాఫీయో తాగేయచ్చు ఆ లోపు, తదనంతరం ఏం తాగకూడదు. మధ్యాహ్నం పడుకోకూడదు. సోమవారం ఉపవాసం ఉన్నవాళ్ళు, నక్తం ఉన్నవాళ్ళు పగలు పడుకోకూడదు. ఎన్నో నియమాలు ఉన్నాయండి. సాయంత్రం ఒకవేళ సూర్యుడు అస్తమించాక ఆకాశం మేఘావృతమై మబ్బులతో ఉండి ఎంత 7 అయినా 8 అయినా నక్షత్రములు చంద్రుడు కనపడకపోతే ఏం చేయాలి, అప్పుడు ధ్వజస్తంభానికి పెడతాం ఆకాశ దీపం, దీపాన్ని చూచి భోజనం చేయొచ్చు. అంత విసులుబాటు ఇచ్చే పురాణాలు. ఇలాంటి నియమాలు నెల్లాళ్ళు చేసేవాళ్ళు కొందరు, సోమవారాలు మాత్రమే చేస్తారు కొందరు, ఏకాదశి వస్తే మాత్రం సంపూర్ణ ఉపవాసమైనా ఉండొచ్చు లేదా నక్తమైనా చేయొచ్చు. కార్తీక మాసం నెల్లాళ్ళు నక్తం చేసేవాళ్ళు ఏకాదశి నాడు రాత్రి భోజనం చేయాలండి, అది నియమం, నక్తం పెట్టుకున్నాడు కనుక. ఎందుకని 30 రోజులు నేను నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తాను, నక్తం ఉంటానన్నవాడు అప్పుడు ఏకాదశిని ఉల్లంఘించి అది చెయ్యాలి, లేదా నెల్లాళ్ళు మానేసి ఏకాదశులన్నా చెయ్యాలి, సోమవారాలన్నా చెయ్యాలి, ఏదో ఒకటే పెట్టుకోవాలి. పరస్పర భేదకాలు వచ్చినప్పుడు ఏదో ఒక నియమం పెట్టుకోవాలి. ఇలాంటివి పెట్టుకునేవారు చుట్టుపక్కల వాళ్ళు. ఈవిడ పక్కపక్కనవి పిచ్చేళ్ళలారా, దెబ్బ రొట్టెలో ఉన్న మీరు ఇలా సన్నగా అయిపోతున్నారు, నేను చూడండి 8 ఇంటికి లేచి స్నానం చేసి దెబ్బ రొట్టె వేసుకుని నెయ్యి వేసుకుని చట్నీ వేసుకుని పల్లీల చట్నీ వేసుకుని జీడిపప్పు చట్నీ వేసుకుని తింటున్నాను అనేది వాళ్ళు నవ్వుకునేవారు. చివరికి ఈవిడికి వార్ధక్యం వచ్చేసింది. వార్ధక్యంలో చేతులు కళ్ళు వణికాయి, తలకాయ తిరిగింది. ఇంతకాలం ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగిన ఈవిడికి ఇప్పుడు చపలత్వం వచ్చింది, భయం పట్టుకుంది. పిల్లలు లేరు, నాన్నవాళ్ళు లేరు, చుట్టుపక్కల వాళ్ళందరికీ తగాదాలు పెట్టడం వల్ల ఒక్కరితో స్నేహం లేదు, చేసేవాళ్ళు లేరు. ఆ స్థితిలో నేను దిక్కులేని చావు చచ్చిపోతానేమో అని భయం కలిగిందిట, పశ్చాత్తాపం కలిగింది. చెప్పలేము, ఏదో సమయంలో పశ్చాత్తాపం కలుగుతుంది కొందరికి. ఆవిడ అదృష్టం బాగుండి, అది కార్తీక మాసం. ఆ కార్తీక మాసంలో ఆ ఊళ్ళో పురాణం చెప్పడానికి నా పోటీ వాడిని ఒకటి బతిమాలారు. ఏ కృష్ణాలయమో ఉందనుకుంటాను అక్కడ, అక్కడ పద్మాకర్ గారు లాంటి ఒక ఆయన్ని ఏమండి కార్తీక పురాణం చెప్పండి అనగా ఆయన ప్రతిదినము మధ్యాహ్నం పూట చెప్పేవాట. కార్తీక పురాణం మధ్యాహ్నం పూట వినడం ఎక్కువ ఫలితం ఉండేవి. ఎప్పుడన్నా వినొచ్చు, కానీ మధ్యాహ్న సమయంలో ఇంచుమించుగా 12 గంటల నుంచి 1 గంట 2 మధ్యలో కనుక ఈ పురాణం శ్రద్ధతో వింటే అధిక ఫలితం వస్తుంది. అందుకే పూర్వం ఆడవాళ్ళు ఏం చేసేవారు, భర్తలంతా ఆఫీస్కి వెళ్ళగానే మధ్యాహ్నం పూట వాళ్ళు కూర్చొని చక్కగా ఒక అరుగు మీద కూర్చుని ఒక ఆవిడ చదువుతూ ఉంటే రెండో వాళ్ళు వినేవారు. ఎంత బాగుండేవండి పల్లెటూర్లు. ఆడవాళ్ళ ఐకమత్యంతో ఏమాత్రం కొట్టుకోకుండా ఆడబడుచు అత్తగారులు ఆడబడుచులును లేకపోతే వదినగారులు వాళ్ళందరూ కూడా కలిసి పోయి ఐకమత్యంతో ఉండేవారట. ఎప్పుడు అత్తా కొడడు కొట్టుకునేవారు కదా పూర్వకాలంలో ఈ కార్తీక మాసంలో. తర్వాత మళ్ళీ కొట్టుకునేవారు ఈ కార్తీక మాసంలో. అరుగు మీద కూర్చుని చక్క అత్తయ్యా కార్తీక పురాణం చదవనా అంటే చదవే అంటే ఇద్దరు కూర్చుని చక్క వినేవారు. మళ్ళీ కార్తీక మాసం వెళ్ళింది మార్గశనం వచ్చింది దిక్కుమాలనత్త దిక్కుమాలిన కోడల అమ్మ నా కోడల అని తిట్టుకునేవారు. ఏం చేస్తాం అదొక కర్మ. అలా వీళ్ళు పురాణాలు ఆ రోజుల్లో మధ్యాహ్నం వినేవారు. అదృష్టవశాత్తు ఆ సంవత్సరం పౌరాణికుణ్ణి పెట్టుకుని శివాలయంలో కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వాళ్ళంతా ఊళ్ళో వాళ్ళంతా కార్తీక పురాణం విన్నారు. ఈ ముసలావిడికి తెలిసింది. ఆవిడ వెంటనే అతి కష్టం మీద కర్ర పుచ్చుకుని పోటీ వేసుకుంటూ నడుచుకుంటూ గుళ్ళోకి వచ్చింది. కార్తీక మాసం కనుక ఎవరేం మాట్లాడలేదు. ఆవిడ కూడా స్తంభం దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఆనుకుని కూర్చుంది. ఆ పూట పౌరాణికుడు చెప్పాడు మాసాలలో అత్యంత పవిత్రం కార్తీక మాసం. ఈ కార్తీక మాసం మనకి దొరకడం అదృష్టం. కనీసం సోమవారమైన ఏకాదశి నాడైన నదులలో తలారా స్నానం చేయండి. ఈ కథ జరుగుతున్నది గోదావరి తీరంలో. అందుకని గోదావరిలో స్నానం చేయండి. చలికి ఏమాత్రం భయపడకండి. తలస్నానం చేయండి. సూర్యుడు ఉదయించడానికి ముందు సంకల్పం చెప్పుకుని స్నానం చేయండి. అయ్యాక శివాలయం దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ దీపం వెలిగించండి ఆవు నేతితో. ఆ దీపాన్ని ఎవరైనా ఒక మహానుభావుడికి దానం చేయండి. వీలున్నవాళ్ళు సువర్ణ దానం చేసుకోండి. ఈరోజు ఉపవాసం ఉండండి. ఇక మీకు తిరుగులేనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం అంటే ఈశ్వర అనుగ్రహం అన్నమాట అన్నాడు ఆయన. ఈవిడికి బాగా ఎక్కింది. నా అదృష్టం రేపే కార్తీక సోమవారం. ఇన్నాళ్ళు నేను కార్తీక సోమవారాలు స్నానము చేయలేదు దానములు చేయలేదు దీపములు వెలిగించలేదు. కానీ ఈ పౌరాణికుడు చెప్పింది నాకు హత్తుకున్నది. పోయే కాలం వచ్చే ముందు భగవంతుడు నాకు ఒక మంచి వెలుతురు చూపించాడు, ఒక మార్గం చూపించాడు, గురువు ద్వారా సందేశం ఇచ్చాడు అనుకుంది. మరునాడు ఉదయం చీకట్లో స్నానానికి బయలుదేరింది. చుట్టుపక్కల వాళ్ళని ఎవర్రా మీతో స్నానానికి తీసుకెళ్ళానంటే చిచ్చి నీతో వస్తే పాపం మాకు, ఇంతకాలం నువ్వు చేసిన పాపాలు అన్నీ నీగావు, నిన్ను తీసుకెళ్ళమన్నారట. అయినా సరే పాపం అలాగే చీకట్లో కర్ర పోటేసుకుంటూ గోదావరికి వెళ్ళింది. అదృష్టవశాత్తు ఈ పౌరాణికుడు అక్కడ సంకల్పం చెప్పిస్తున్నాడు. ఈవిడు కూడా సంకల్పం చెప్పించుకుని బుడుంగు బుడుంగుని ములిగింది. ఎప్పుడూ వేణీళ్ళు చేసి ఆవిడ జీవితంలో మొదటిసారి కార్తీక సోమవారం గోదావరిలో స్నానం చేయగానే గస 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 ఒడిగిపోయింది, తట్టుకోలేకపోయింది. రోజు చన్నీళ్ళు చేసేవాళ్ళకి పెద్ద అనిపించదు. మొదటిసారి చన్నీళ్ళు చేయడం వల్ల కన్నీళ్ళు వచ్చాయి. అయినా తట్టుకున్నది. ఆయన చెప్పినట్టే అక్కడున్న గోదావరి తీరంలో ఉన్న శివాలయంలో అక్కడ మర్రి చెట్టు కూడా ఉంది, అక్కడ దీపం వెలిగించింది ఆవునేతితో. దీపదానం అక్కడ ఉన్నటువంటి ఒక పురోహితుడికి చేసుకుంది. ఇంటికి వచ్చాక చలిజ్వరం వచ్చేసింది ఆవిడికి, తట్టుకోలేక తలంతా తుడుచుకుని అతి కష్టం మీద కూర్చుంది. పగలు నిద్రపోతున్నాడు ఆయన, అందుకని నిద్రపోలేదట మొండిగా. 88 నిండిన ఆవిడ నిద్రపోకుండా మొండిగా ఉన్నది. మధ్యాహ్నం పురాణం చెబుతుంటే మళ్ళీ మొండిగా వచ్చి విన్నది. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ ఉండగా అతి కష్టం మీద కొంచెం అత్యసరు వేసుకుంది అన్నం. అత్యసరం అంటే తెలుసుకుని మీకు పూర్వకాలంలో అన్ని కూరలు వండుకోలేని వాళ్ళు బియ్యం పెసరపప్పు కలిపి వండేసుకునేవారు. అందులో పెసరపప్పు బియ్యం ఉడికిపోయిన తర్వాత ఇంత పెరుగు వేసుకునో లేకపోతే పచ్చడి వేసుకో తినేయచ్చు అనమాట. బాగానే ఉంటుంది, రుచిగా ఉంటుంది. వేరే కూరలు గిర్రలు చేసుకోలేని వాళ్ళు ఆ పని చేసేవారు. కర్రీ పాయింట్లు ఉండేవి కావుగా అప్పుడు, అందుకని ఈ పనే చేసేవారు. ఈవిడు కూడా అత్యసరు వేసుకుంది. పౌరాణికుడి కాళ్ళు పట్టుకుని నా జీవితంలో ఎవరికి ఇంత అన్నముద్ద పెట్టలేదండి, మీరు మహాత్ములు రండి అని బతిమాలితే ఆయన జాలిబడి వచ్చాడు. భోజనం చేశాడు. చేశాక ఆయన కాళ్ళు కడిగి ఆయనకి బంగారం దానం ఇచ్చి విస్తరి వేసుకుని అన్నం తినబోతూ ఉండగా ఆవిడికి తీవ్ర జ్వరం వచ్చి చచ్చిపడిపోయిందట ఆ విస్తరాకు మీద. చచ్చిపోయే ముందు స్వామి ఈ నాస్తి అంతా కూడా పురాణాలకి వినియోగించండి అందిట. పురాణాలు ప్రింటింగ్కి, పురాణాల ఉపన్యాసాలకి, పురాణ మండపం కట్టడానికి వాడేయండి అంది. పాపం చచ్చిపోయింది. ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు, స్వామి చెప్పిన మాట విన్నారు. ఆవిడ ఆస్తి సద్వినియోగం చేశారు, ఆవిడకి దహనక్రియలు చేశారు, ఆవిడ అస్థికులు గంగలో కలిపేశారు, గోదావరిలోనే కలిపేశారు. అలా గోదావరిలో ఆవిడ దహనానంతరం ఆవిడ అస్థికులు కలపగానే యమకింకరులు వచ్చారట అక్కడికి. ఈవిడ పరమ పాపాత్మురాలు, జీవితంలో ఒక్క పుణ్యం చేయలేదు, అందరికీ తగాదాలు పెట్టింది, నీచురాలు అంటూ ఉంటే వెంటనే స్వర్గం నుంచి స్వర్గకింకరులు వచ్చి దేవదూతలు వచ్చి ఈవిడ నిజంగా మీరు చెప్పినట్టు జీవితం అంతా పాపాలు చేసింది, కానీ కార్తీక సోమవారం నాడు గురువుగారి మాట విని గోదావరి స్నానం చేసింది, ఆవు నేతితో కార్తీక మాసంలో దీపం వెలిగించింది, మర్రి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించింది, దీపదానం చేసుకున్నది. అన్నిటికీ మించి వ్యాసస్వరూపుడైన పౌరాణికుడికి అన్నం పెట్టి ఆస్తి సద్వినియోగం చేయమంది. అందువల్ల ఈ కార్తీక స్వామివారం నాడు సాయంత్రం పూట ఉపవాసంతో మరణించిన ఈవిడికి శాశ్వతంగా స్వర్గం ఇస్తాం. వచ్చే జన్మలో పరమ భాగవతోత్తములు ఇంట్లో పుడుతుంది, పుట్టి భాగవతం వింటుంది, అప్పుడు ముక్తి పొందుతుంది అన్నారట. ఇది కార్తీక మాసం యజమండి. అందుకే కార్తీక మాసం వస్తే సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక మాసంలో వీలుంటే ఒకరోజైనా కాశీ వెళ్ళిపోండి, లేదా ఇంకేదైనా క్షేత్రానికి వెళ్ళండి, ఏదో ఒక నదికి వెళ్ళండి. ఒక్కరోజు, రోజు ఒక్కర్లేదు. ఇవాళ ఏముందండి, రైల్లో ఎక్కితే ఇవాళ మీకు సికింద్రాబాద్ టు కాశీకి డైరెక్ట్ ట్రైన్ ప్రతిరోజు ఉదయం పూట 9 గంటలకు ఉంటుంది. దాని ఏమంటారు, అదేంటి, దానాపూర్ ఎక్స్ప్రెస్. ఇంత దానా మూట కట్టుకుని, దానా వేసుకుని రైలు కంపార్ట్మెంట్ ఎక్కేసి శుభ్రంగా తింటే మర్నాడు మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు. కాబట్టి మ్యాక్సిమం 26 గంటల్లో వెళ్ళిపోతారు. 9 గంటలకు ఎక్కితే మర్నాడు మధ్యాహ్నం 2 గంటలకు తీసుకుపోతుంది. హాయిగా రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే మళ్ళీ స్నానం చేసేసి స్వామివారి దర్శనం చేసుకుని, ఏది గంగలో, ఆ మర్నాడు మళ్ళీ సాయంకాలం ఇదే దానాపూర్కి మళ్ళీ ఇంత దానా మూట కట్టుకుని ఎక్కేయండి. మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు రాత్రి 10 గంటల మర్నాడు వచ్చేస్తారు. లేదా డబ్బులు దండిగా ఉంటే ఫ్లైట్ చేయించుకోండి, ప్రొద్దుటే ఒక ఫ్లైట్ ఉంటుంది ప్రతిరోజు ఉదయం 7 గంటలకి. 9 గంటలకు దిగుతారు, 10 గంటలకు అక్కడికి చేరిపోతారు. శుభ్రంగా స్నానం చేయండి, ఆ రాత్రికి పడుకోండి, మర్నాడు స్నానం చేయండి, మళ్ళీ మధ్యాహ్నమో ఉదయమో ఓల్డ్ ఫ్లైట్లు ఉన్నాయి, ఏదో ఒకటి ఎక్కండి వచ్చేయచ్చు. ఎంత టైట్ షెడ్యూల్ అయినా ఫ్లైట్ పట్టుకుంటే వచ్చేయచ్చు. అంత దూరం వెళ్ళలేమనుకునే వాళ్ళు, దగ్గరలో కృష్ణ ఉన్నది, గోదావరి ఉన్నది, ఎక్కడికో చోటకి వెళ్ళండి, కనీసం ఏదో స్నానం చేయండి, తరించండి, కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ విడత వైష్ణవఖండ మహాఫలితం పొందండి. ఇంకా మనకి మిగిలింది 2 9 18 రోజులు గడిచాయి, 5 9 45 రోజులు పురాణం మిగిలింది. ఆ డేట్లు రేపు అనౌన్స్ చేస్తాం, రాబోయే కాలంలో ఏ ఘట్టం చెబుతాం, డేట్ ఏమిటనేది రేపు చెబుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.